తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమునా
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
స్కంద ఉవాచ అని మొదలవుతుందన్నమాట. స్కందుడు ఇలా అడిగను, భగవన్ సర్వలోకానాం కర్తా హర్తా పితా గురుహు. భగవంతుడా, నీవే సమస్త లోకాలని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, నాశనం చేస్తున్నావు. అన్ని లోకాలకి తండ్రివి, గురువువి నీవే. సమస్త జీవులకి క్షేమం కలిగించడానికే తపస్సు చేస్తూ ఉంటావు. అందుకే నిన్ను అడుగుతున్నాం, భూలోకంలో పరమ పవిత్ర తీర్థం ఏది? అక్కడ నది ఉండాలి, కొండ ఉండాలి, ఆ కొండకి గుహలు ఉండాలి, అక్కడే రెండు నదులు ఏకకాలంలో దర్శనమివ్వాలి, అది ఎల్లకాలంలో చల్లగా ఉండాలి, సిద్ధులు తిరిగే స్థలం అయి ఉండాలి, అక్కడ వనం ఉండి ఉండాలి, ఇవన్నీ ఎక్కడుంటాయని అడిగాడు. అప్పుడు శివుడు, అటువంటి ఏకైక స్థలం ఈ సృష్టిలో ఒక బదరి మాత్రమే, అది మనకి భుక్తి ముక్తి కలిగించే దివ్యక్షేత్రం. కృతయుగంలో ఆ క్షేత్రాన్ని ఏమంటారు? ముక్తిప్రద అంటారు. కృతే ముక్తిప్రద ప్రోక్త, కొంచెం వినండి, కృతే ముక్తిప్రద ప్రోక్త త్రేతాయాం యోగ సిద్ధిద విశాలే ద్వాపరే ప్రోక్త కలౌ బదరికాశ్రమ. బదరి అనేటటువంటి వనము కృతయుగంలో ముక్తిప్రద అని పిలువబడింది, అంటే ముక్తి క్షేత్రం. కృతయుగంలో అక్కడికి వెళ్ళాడంటే ముక్తి వచ్చి తీరుతుంది. ఇంకా త్రేతాయుగంలో యోగ సిద్ధిద, యోగం సిద్ధించే స్థలం అని దానికి పేరు. విశాల ద్వాపరే ప్రోక్త, ద్వాపరయుగంలో విశాల క్షేత్రం అంటారు, కలియుగంలో బదరికాశ్రమం అంటారు. ఎప్పటికి కూడా మీరు బదరి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చండి. ఇందులో అక్కడికి వెళ్ళగానే జై బోలో బదరి విశాల్కి అంటారు అవునా, ఆ విశాల శబ్దం ద్వాపరయుగంది, ఇప్పుడు బదరి, రెండూ కలిపి బదరి విశాల్కి అంటారు. చూసారా, ఆ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో విశాల క్షేత్రం అంటారు. బదరీనాథుడు అనకుండా విశాలుడని అంటారు ఎక్కువగా. ఈ విధంగా నాలుగు యుగాల్లో నాలుగు పేర్లతో ఉన్నప్పటికీ మొత్తం మీద అది బదరికా క్షేత్రమే. ఆ క్షేత్రం 1000 అశ్వమేధ యాగాల ఫలితం ఇస్తుంది, నిత్యం వాయువును మాత్రమే తింటూ తపస్సు చేయడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. ఆ క్షేత్రం ముక్తినిస్తుంది, యోగాభ్యాసం సిద్ధిస్తుంది. ఇంకా పవిత్ర క్షేత్రాల్లో అంతకంటే విశాల క్షేత్రం లేదు కనుక అది విశాల క్షేత్రం. అది జీవుడికి స్థూలము సూక్ష్మము అని రెండు శరీరాలు ఉంటాయండి. ఇది స్థూల శరీరం. మనం ఈ శరీరం విడిచిపెట్టాక మన ఆత్మ అత్యంత సూక్ష్మమైపోతుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. దీనిని అంగుష్ట ప్రమాణమైన శరీరంలో ముందు ప్రవేశపెడతారు, అది కూడా సూక్ష్మ శరీరం అనే పిలువబడుతుంది. ఈ స్థూల సూక్ష్మ శరీరములు రెండింటినీ తెలుసుకునే జ్ఞానం ఈ క్షేత్రం ఇస్తుంది కనుక దానికి విశాల అని పేరుటండో. విశాల అంటే అర్థం ఏమిటి? ఏది స్థూల శరీరము, ఏది సూక్ష్మ శరీరము, శరీరం విడిచాక ఏ ఏ శరీరాలు ధరిస్తాం, ఎన్ని జన్మలు ఎంత పూర్వం ఎత్తాం, ఇంకెన్ని ఎత్తబోతున్నాం, ఈ ఎత్తే జన్మలు ఎత్తకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనే జ్ఞానం మనకి ప్రసాదిస్తోంది కనుక దాన్ని విశాల క్షేత్రం అంటారు. మొత్తం మీద విశాల అంటే అర్థం ఏమిటి? స్థూల సూక్ష్మ శరీర అవగాహన జ్ఞానం మనకు అందిస్తుంది. స్థూల సూక్ష్మ శరీర అవగాహనమును మనకి కలిగించేటటువంటి క్షేత్రం కనుక విశాల క్షేత్రం అన్నారు. అక్కడ చాలా కాలం పాటు రేగు చెట్లు వలం వనం ఉండేది, ఇప్పుడు తగ్గిపోయాయి. సంస్కృతంలో బదరి అంటే తెలుగులో రేగు. ఆ బదరి ఫలాలు ఎంతంత ఉండేవిటండి, మంచి పెద్ద పెద్ద పళ్ళు. ఈ పళ్ళు పండి బాగా ముగ్గిపోయి అందులోంచి రసం కారేదట. సాధారణంగా రేగు పళ్ళ రసం అంత ఎక్కువగా కారదు, బాగా నొక్కితే అందులోంచి రసం వస్తుంది. కానీ అక్కడ ఎవరు నొక్కకుండానే ఆ బదరి పళ్ళలోంచి రసం కిందకి ప్రవహించేదిట. అందువల్ల ఏమైంది, దానికి బదరీ అని పేరు వచ్చిందట. అమృత రసం అక్కడ బదరీ చెట్ల నుంచి రావడం వల్ల. అమృతం స్రవతే యాహి బదరీతరు యోగత, అమృతం వంటి బదరీ ఫలాల రసం, రేగుపళ్ళ రసం అక్కడ ప్రవహించటం వల్ల బదరికాశ్రమము అని దానికి పేరు. నిరంతరం విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు, విష్ణుమూర్తి ఉన్న చోట శివుడు ఉంటాడు, ఆ ఇద్దరు ఉన్న చోట బ్రహ్మ ఉంటారు, అక్కడ మహానుభావులైన ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. అక్కడ ఒకేసారి రెండు నదులు కనపడతాయి బదరికా క్షేత్రం దగ్గర, ఒకటి సరస్వతి మరొకటి గంగానది, అలకనంద అనే పేరుతోటి కనపడుతుంది. గంగానది ఏమో ఎడమవైపు నుంచి వస్తుంది, కుడివైపు నుంచి సరస్వతి వస్తుంది, ఈ రెండు సరిగ్గా మన బదరీనారాయణుని పాదాలకు వచ్చే ప్రాంతంలో కలిసిపోతాయి, ఆ రెండు ఐకమత్యం అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి మనకి సరస్వతి అంతర్వాహిని తప్ప అక్కడ కనపడకుండా పోతుందన్నమాట. పూర్వం తర్వాత మళ్ళీ కనపడేది కురుక్షేత్రంలో, అక్కడ ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా నది ఉంటుంది, నీళ్లు ఉండవు, అడుగును ఉంటుంది, అది అంతర్వాహిని అన్నమాట. కురుక్షేత్రంలో సరస్వతి అనేది అద్భుతంగా ఉండేదండి ఒకప్పుడు, అది కనపడకుండా పోయిందంట కలియుగ దురదృష్టవశాత్తు శాపవశాత్తు. ఆ ప్రాంతం అతి పవిత్రమైనది, గంగానదిని అక్కడ అలకనంద అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అనేక దివ్యక్షేత్రాలు అక్కడ ఉన్నాయి అని వాటి గురించి శివుడు స్కందునికి చెప్పాడు. ప్రపంచంలో 60,000 తీర్థములు ఒకేసారి బదరీ చేరతాయట. 60,000 తీర్థాలు ప్రతిదినము వచ్చి బదరీ దగ్గర ఉన్నటువంటి అలకనంద నదిలో స్నానం చేస్తాయి. ఎన్ని తీర్థాలు ఉన్నాయో చెప్పలేము, మొత్తం మీద ముల్లోకాల్లోనూ కలిపి 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయి అని దేవతలు డిక్లేర్ చేశారు. అంటే ఉత్తమ తీర్థాలట అవి కూడా, ఉత్తమములు కానివి కూడా ఇంకా ఉన్నాయన్నమాట. 3.5 కోట్ల ఉత్తమ తీర్థములు ఏ పుష్కరాల సమయంలోనూ ఆయా నదుల్లో ములుగుతాయి, కానీ బదరీలు అలా కాదు. ప్రతిదినం ఒక 60,000 చొప్పున తీర్థములు వచ్చి అలకనందలో స్నానం చేసి బదరీ విశాలుణ్ణి నారాయణుణ్ణి నరునితో లక్ష్మితో పాటుగా దర్శనం చేసుకుని వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే బదరీ క్షేత్రం మహాద్భుత క్షేత్రం. తపస్సు, యోగము, సమాధిస్థితి, వైరాగ్యం, జ్ఞానం ఇవన్నీ ఏకకాలంలో లభించే స్థలం అదొకటి. బదరీలో కొంతకాలం తపస్సు చేసిన వాడు మాత్రమే కాశీలో ప్రవేశిస్తాడట. ఇవాళ మీలో చాలామంది కాశీ వెళ్ళారంటే అది ఈ జన్మ పుణ్యం కాదు, ఏదో ఒక జన్మలో మీరు కూడా బదరీ వెళ్ళారు, అక్కడ కొంతకాలం తపస్సు చేశారు, అక్కడ తపస్సు చేయకపోతే అక్కడ కొంతకాలం నివసించకపోతే కాశీలో అడుగు పెట్టలేరు అని బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి మీరంతా మీ పూర్వజన్మలో తప్పక బదరీ వెళ్ళిన వారే, బదరీలో తపస్సు చేసిన వారే. ఈ జన్మలో వెళ్ళకపోవచ్చేమో కొంతమంది, కానీ పూర్వజన్మలో వెళ్ళారు. పూర్వజన్మలో వెళ్ళిన పుణ్యం వల్ల ఈ జన్మలో కాశీకి వెడుతున్నాం. అలా కాశీకి వెడుతున్నప్పుడు మళ్ళీ పాత వాసన గుర్తుకొచ్చి నేను ఇంకొకసారి బదరీ వెళ్ళాలనుకుంటే బదరీ వెళ్ళగలుగుతాడు. బదరికా క్షేత్రానికి వెళ్ళిన ఆ పుణ్యం వల్ల మళ్ళీ ఏమవుతుందన్నమాట, కాశీలో మరణించే యోగం కలుగుతుంది. కాశీలో మరణిస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. బదరీలో అనేక తీర్థాలు, దేవతలు, ఋషులు నిరంతరం నివసించడం వల్ల కూడా దానిని విశాల క్షేత్రం అన్నారు. నేను ఏం చెప్పాము, జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన జ్ఞానం కలిగితే కూడా సూక్ష్మ స్థూల శరీరముల జ్ఞానం అక్కడ కలుగుతుంది కాబట్టి విశాల అని దానికి పేరు. ఇప్పుడు మళ్ళీ శివుడు ఏమని చెప్తున్నాడు, స్థూల సూక్ష్మ శరీరముల జ్ఞానము అక్కడికి వెళ్ళిన వాడికి కలగడం వల్ల మాత్రమే కాక అనేక తీర్థములు, దేవతలు, ఋషులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ క్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి అది విశాల క్షేత్రం అన్నారు. బదరీలో పనికిమాలిన వ్యక్తిలాగా కనపడే కొంతమంది ఉంటారట. వాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అనమాట, ఎందుకు పనికిరాడేమో, అడుక్కు తింటున్నాడేమో, లేకపోతే ఏదో కాలక్షేపానికి వచ్చాడేమో అనిపిస్తుందిట. అలా కనిపిస్తూ సిద్ధులు అక్కడ తిరుగుతూ ఉంటారు, కొంతమంది దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు, మరి కొంతమంది ఒళ్ళంతా బూడిద బుసు తిరుగుతూ ఉంటారు. భయంకరమైన ఆ చలిలో ఎలుగుబంటి వేసుకునే కోట్లాంటి కోట్లు మనం వేసుకుంటాం, ఎలుగుబంటి పైన బొచ్చెలా ఉంటుంది, అటువంటి కోట్లు కొన్ని ఉన్నాయి మనకి, అందుకని భల్లూకపు కోట్లు అనేవాడు సరదాగా. అంతంత కోట్లు వేసుకుని స్వెట్టర్లు వేసుకు తిరుగుతారు అక్కడ ఈ సామాన్య జనం. కానీ కొంతమంది సాధువులు కేవలం విభూతి పస్వం మాత్రం పూసుకుని గోచిగుడ్డ పెట్టుకునో గోచిగుడ్డ లేకుండానో అక్కడ మనుషులో కూర్చుని తపస్సు చేస్తున్నారండి. మీరు చూడండి, కేదారం బదిరి వెళ్ళిన చోట ఇలాంటి సాధువులు కనపడతారు, ఎంత ఆశ్చర్యం కలుగుతున్నట్టు వాళ్ళని చూస్తే, అయ్యి బాబు నిజంగా అసలు వీళ్ళు మానవ మాత్రులేనా, ఈ చలిలో చొక్కా తీసి స్నానమే చేయలేకపోతున్నామే, అటువంటిది ఈ పుణ్యాత్ములు దిగంబరంగాను లేకపోతే ఏదో శరీరానికి అడ్డం ఉండడం కోసం గోచియో పెట్టుకుని కేవలం భస్మం పూసుకుని ఎలా ఉంటున్నారు అనిపిస్తుంది. మరి కొంతమంది అన్నారు, ఒళ్ళంతా భస్మం పూసుకోవడం వల్ల వాడికి వేడి పుట్టిందన్నారు. నువ్వు పూసుకుని కూర్చో చూద్దాం, వాడికి పోనీ భస్మం పూసుకుంటే వేడి పుట్టింది, చలి నుంచి తను తాను కాపాడుకుంటున్నాడు, నువ్వు కూడా ఒళ్ళంతా బూడిద పూసుకుని ఏదో నీకున్న గొప్ప వస్త్రం కాస్త చిన్న గొడ్డ వేసుకుని కూర్చో, ఆ తర్వాత తెలుస్తుంది ఆ మంచుగడ్డ మీద చిన్న గుడ్డ కట్టు కూర్చుంటే నువ్వు ఎంత బూడిద పూసుకున్నా నీ శరీరం తట్టుకోలేదు, దానికి చాలా సాధన కావాలి. అందుకే వాళ్ళని సిద్ధులు, యోగులు అన్నారు. బదరికా క్షేత్రములు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. కొంతమంది బీడీలు లాంటివి కాల్చినట్టు కనపడతారు, అవి బీడీలు కాదు, ఏం కాదు, అది మనల్ని పరీక్షించడానికి వాళ్ళు చేస్తున్న ఒక గొప్ప అపూర్వమైన మాయ. వాళ్ళంతా
అవధూత స్వరూపులు. వాళ్ళు మనకి అసహ్యం కలిగించి మనకి దూరంగా ఉండడానికి అలా పనిచేస్తారు. నిజంగా మీ పోటు ఓ భక్తుడు అక్కడికి వెళ్ళాడండి, వెళ్ళగానే ఆ క్షేత్రంలో బీడీ కలుస్తూ ఓ సాధువు కనబడితే ఛా ఇక్కడికి వచ్చిన బీడీ కలుస్తున్నాడు వీడు మొహం తగలయ్య అనిపిస్తుందా అనిపించదా? తద్వారా అతన్ని మనం గౌరవించలేము. కానీ వాడు నిజానికి అలా బీడీ కలుస్తున్నటువంటి సామాన్యులు కారు, మహానుభావులైన సాధువులు వాడు. వాళ్ళు తలుచుకుంటే ఆయువుని కూడా స్తంభింపజేయగలుగుతారు. ఆ విషయం మనం కనిపెట్టలేము. నేను చెప్పానుగా మీకు చాలా కాలం క్రితం అలాంటిది జరిగింది. ఒకటి నా పక్కన నాతో పాటు ఒక శిష్యుని తీసుకెళ్ళాను, కొంతమందిని తీసుకెళ్ళాను. నేను కూడా శిష్యుల్ని తీసుకెళ్ళినప్పుడు ఇడ్లీ తింటున్నట్టు చపాతీ తింటున్నట్టు అలాగే చేసేవాడిని కాస్త కావాలని వీళ్ళని ఏడిపించడానికి. సరే మేము వెళ్ళాం, కేదారం వెళ్ళాం. ఆ కేదారం దగ్గర ఓ గోచిపాత్రాయుడు ఉన్నాడు, కేవలం గోచి గొడ్డే కట్టుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి నా పక్కనున్న శిష్యుణ్ణి ఇలా దగ్గరికి రా అన్నాడు. 2003 ఇప్పుడు మరీ పాతకాలం, నేను ఒంటరిగా వెళ్ళిన కాలం కదా. 2003 నాతో పాటు మా అన్నయ్య ఉన్నాడు, పెద్దన్నయ్య ఉన్నాడు, విశాఖపట్నంలో గీతంస్లో పనిచేస్తున్న 3 ఉన్నాడు. శ్రీకరి పెద్ద పాప, చిన్న పాప, అప్పుడు ఎంత ఒక 7 ఏళ్ళు ఆ పాప ఏమో పిట్టు ఎక్కింది. తర్వాత నాతో పాటు ఇంకో శిష్యుడు కూడా ఉన్నాడని చెప్పాక మా అమ్మగారు కూడా వచ్చారు. అప్పటికి మా అమ్మగారు కూడా ఈ యాత్రకు వచ్చారు. అందరినీ కాదని నా పక్కనున్నవాడిని పిలిచాడు. ఎందుకని, వీడు కొంచెం నాకు అప్పుడు సేవ చేసేవాడు ఈ పక్కనున్నవాడు. అలా కొంతకాలం సేవ చేశాక ఏమొచ్చిందో కర్మ, వాడి పూర్వజన్మ కర్మ. ఎవరో చెప్పారట ఆయన పక్కనుంటే ఆయన్నే గౌరవిస్తారు, నిన్ను గౌరవించరు, నువ్వు ఇండివిజువల్గా ఒక పురాణ కేంద్రం పెట్టుకుంటే నీకు ఎక్కువ గౌరవం వస్తుందన్నారట. నేను నిజంగా పండితుడిని అనుకున్నాడు వాడు, ఈ జనమంతా నన్నే గౌరవిస్తున్నారేమో అనుకున్నాడు. వేరే షాప్ పెట్టుకున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియకుండా క్రాఫ్ అయిపోయాడు. ఈ మధ్యన హార్ట్ అటాక్ కూడా వచ్చింది, లేనిపోను కూడా. ఎందుకంటే గురుద్రోహం చాలా ప్రమాదకరమైనది, తెలుసు అయినా మాయలో పడిపోతాం. సరే అదో పక్కన పెడితే వాడు సుందరకాండలో 6వ కథ చదివారా మీరు? మీలో మానవ కథ పుస్తకం కొనుక్కుని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తండి. అందులో 6వ కథ చదివారా? ఇంకా చదవలేదా? చదవకపోతే ఈసారి చదవండి. ఆ పాత్ర ఇప్పుడు నా పక్కన ఉన్న పాత్ర, పాత్రలన్నీ ఇప్పటివే, ఎక్కడికి వెళ్ళవు. అందులో చాలా పాత్రలు అలా కనపడతాయి. నిజంగా కూడా తిరిగి మహాయోగ జాతకం అందుకోబోతున్నవాడు ఒక్క దెబ్బకి ఎలా పతనం అయిపోతాడనడానికి వాడన్నవాడు ఉదాహరణ. ఒక సాధువు కేదారంలో కేవలం గోచీపాతరాయుడు నా పక్కనున్న కారణం చేత వాడిని పిలిచాడు. వాడు దగ్గరికి వెళ్ళాడు, నోరు తిరుగు అన్నాడు. ఎవరిని? నా శిష్యుణ్ణి. అన్నవాడు ఎవరని చెప్పాను? గోచీపాతరాయుడు సాధువు. ఈ శిష్యుడు నాకేసి తిరిగాడు. నేను చిరునవ్వు నవ్వి ఆ సాధువుకి ఇలా నమస్కరించాను. అంటే అర్థం అవ్వాలి కదా, సాధువుకి నేను నమస్కరించానంటే ఆయన ఏం చెబితే చేయరా, ఆయన నాకు కూడా పూజ్యుడు అని చెప్పాను. అప్పుడు వీడు కొంచెం అర్థమైంది, పూర్తి మాయపోకపోయినా కొంత అర్థమైంది. వెంటనే దగ్గరికి వెళ్ళాడు, నోరు తెరువు అన్నాడు ఆయన. వీడు నోరు తెరిచాడు, పుపుక్కును ఉమ్మాడండి నోట్లో ఆయన. ఆయన ఖాండిస్తారే అలాగే ఖాండించి నోట్లో ఉమ్మాడు. వాడికి మండిపోయి దిక్కుమలాడు ఉమ్ముతావా అని బాబోయిన 3 తుప్పుకు తుప్పుకుని కింద ఉమ్మాడు. ఉమ్మగానే ఆ ఉమ్ము నేల మీద పడి ఇంత బంగారపు ముద్ద కింద మారిపోయి మేము చూస్తుంటే మెలమెల్లాడి మాయమైపోయింది. ఆ ఉమ్ము వీడు కంగారు పడి ఉమ్మగానే నేల మీద పడింది ఇంత బంగారపు ముద్ద. ఆ ముద్ద ఎలా ఉందో తెలుసా మీకు? కొలిమిలో బంగారం కరిగిస్తే ఎలా ఉంటుందండి, అలా కరిగించినట్టే కింద పడిపోయింది, మాయమైపోయింది. సాధువు మాయమైపోయాడు. ఈ పిచ్చాడికి ఇంకా అర్థం కాలేదు. నేను ఇలా అనుకున్నాను తలపట్టుకుని, ఏమిటి గురువుగారు అలా అంటున్నారు అన్నాడు. అప్పటికింకా గురువుగారు అన్నాడండి. తర్వాత గురువుగారు కాస్త ఈ గురువుగారే మాకు శిష్యుడు అన్నాడండి వాడు. ఇంత చెప్పొచ్చేది ఏంటంటే, ఆ సాధువు ఉమ్ము అనే వంకతోటి వీడి అసహ్యాన్ని జయింపజేసి సిద్ధులు ఇవ్వడానికి వచ్చాడు. ఈ ఉమ్మును కనుక వాడు అసహ్యించుకోకుండా ఉంటే అష్ట సిద్ధులు ఇచ్చేవాడు ఆయన. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశత్వం, వశత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈ అష్టసిద్ధులు ఇచ్చి ఒక అష్టమూర్తి ఆ మహాత్ముడు. గురువుగారికి అష్టసిద్ధులు అంటే ఇష్టం లేదు. నేను చాలాసార్లు అన్నానమాట, ఎందుకు అష్టసిద్ధులు, భ్రమల్లో పడిపోతాం, నాకు ఏ మహిమలు వద్దనివ్వండి. అందుకని నాకు ఇవ్వకుండా వాడికి దాని మీద కోరిక ఎక్కువ ఉండేది, అందుకని వాడికి ఇవ్వడానికి వచ్చాడు. వాడి కర్మది సంపూర్ణ గురుభక్తి లేదు, యోగం లేదు, నోట్లో పడినటువంటి సిద్ధిని, అమృతాన్ని ఉమ్మేశాడు. ఇంకా తర్వాత వాడు ఆ తర్వాత ఎక్కువ కాలం నాతో కలిసి ఉండలేదు, 1 మాత్రమే ఉన్నాడు. సంపూర్ణంగా భ్రష్టుడైపోయాడు, సులౌకికమయలో పడిపోయాడు. ఏదో జీవిస్తారు, నేను చెప్పకూడదు. కానీ కొన్ని రహస్యాలు ఎందుకు చెప్తున్నానంటే, బదరి అటువంటి దివ్యక్షేత్రం, కేదారం అటువంటి దివ్యక్షేత్రం, ఈ బదరీ స్థలంలో ఇలాంటి సిద్ధులు ఉంటారు, మనల్ని భ్రమ పెడతారు. మీరు బీడీ రైళ్ళు అరుకోకండి, ఒకసారి గురువు గారికి చూడండి కూడా ఉంటే. అప్పుడు నేను కనుక వాళ్ళకి నమస్కరించానా, మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. నేను పట్టించుకోకపోతే మీరు పట్టించుకోకండి. ఒకవేళ దైవం అనుగ్రహించి వాళ్ళు అసలు నాకేసి చూడవలసిన అవసరం లేకుండానే మిమ్మల్ని అనుగ్రహించవచ్చు కూడా. ఎందుకంటే గురువు కంటే గురు భక్తుడు గొప్పవాట. గురువుని కంటే గురువు నీ భక్తుడే గొప్పవాడు. భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం. పయోధిఘనమే పయోధిఘన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనమే పృథ్విఘన్నను పృథ్విని దాల్చిన సహస్రపణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర గలంగలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగ దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కూడల సంగమదేవ. మహానుభావుడు ఈ సందేశం చెప్పిన వాడు ఎవరు? బసవర. మీకు తెలుసు కదా బసవేశ్వరుడి పేరు విని ఉంటారు. కర్ణాటకలో బసవేశ్వరుడి సంప్రదాయం అద్భుతంగా ఉంటుంది. ఆయన సాక్షాత్తు నందీశ్వరుడని ప్రసిద్ధి. ఆయన ఏమన్నాడు, సముద్రం చాలా పెద్దది కాబట్టి సముద్రం గొప్పదనుకుంటారు, కానీ సముద్రం కంటే సముద్రం మధ్యలో తక్కువ ఉన్నప్పటికీ, సముద్రము కంటే చిన్నదైనప్పటికీ మనబోటి మానవుల వంటి జీవులకు నివాస స్థానంగా ఉంటూ మనల్ని పోషిస్తూ రక్షిస్తున్న భూమి గొప్పది. సముద్రం కంటే భూమి చిన్నదే, అయినా భూమి గొప్పదట. ఎందుకంటే సముద్రం కంటే దీనికి వైశిష్ట్యం ఉన్నది. పంటలు పండిస్తుంది, బంగారం ఉంటుంది. మనలాంటి వాళ్ళు ఇందులోనే బతుకుతాం, సముద్రంలో బతకలేము. సముద్రంలో కొన్ని ప్రాణులే బతుకుతాయి, కానీ దీని మీద ఎన్నో రకాల ప్రాణులు బతుకుతాయి. అందుకన్న సముద్రుడి కంటే భూమి గొప్పది. భూమి గొప్పదా అంటే భూమి గొప్పది కాదట. ఎందుకని, ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా నిరంతరం వేయి పడగల మీద మోస్తున్నాడు గనక భూమిని మోస్తున్న శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? మళ్ళీ ఆయన గొప్పవాడు కాదు. శేషుడి కంటే ఆదిశేషుణ్ణి తన కాలికి గజ్జలుగా కట్టుకుని శివుడితో తాండవం నృత్యం చేసే పార్వతి గొప్పదట. చాలామందికి తెలియదు కానీ ఆదిశేషుడికి భూమిని మోసే శక్తి ఎలా వస్తుందో తెలుసా? అప్పుడప్పుడు పార్వతీదేవి ఆదిశేషుణ్ణి తన కాలికి ఇలా చుట్టేసుకుని, ఏదో మన ఆడవాళ్ళు పట్టీలు చుట్టుకుంటారుగా, వెండి పట్టీలు మువ్వలను, అలా గజ్జల కింద చుట్టుకుని నృత్యం చేస్తుంది అమ్మవారు. ఈ నృత్యం చేసేటప్పుడు కాలికి గజ్జలుగా ఉన్నాడు గనక ఆదిశేషుడు ఈ భూమండలాన్ని మోసే శక్తి పొందుతున్నాడు. అంతటి శక్తి ఆయనకి ఇవ్వడానికి ఆదిశేషుడు అంతటి వాణ్ణి తన కాలికి గజ్జలుగా మార్చుకొని శివుడితో తాండవ నృత్యం చేసే పార్వతి గొప్పది శేషుడి కంటే. అందుకని శేషుని కన్నను శేషముద్రికాలంకృత మంజీర గలంగల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఇప్పటి వరకు ఏం చెప్పాడు? సముద్రుడు గొప్పవాడు, కానీ సముద్రుడి కంటే భూమి గొప్పది. మళ్ళీ భూమి గొప్పదా? భూమి కంటే భూమిని మోసే శేషుడు గొప్పవాడు. శేషుడు గొప్పవాడా? ఆ శేషుడినే తన కాలికి చుట్టుకున్న పార్వతి గొప్పది. చివరికి వచ్చరికి పార్వతి ఘనమే, పార్వతి గొప్పది కాదు. పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు. పార్వతిని తన శరీరంలో సగంలో పెట్టుకుని అర్ధనారీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శివుడు గొప్పవాడు. పోనీ లాస్ట్కి వచ్చాక శివుడు గొప్పవాడా? అది కాదట. శివుని కన్న శివభక్తుడే ఘనమగు. శివుడు ఘనమే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనమ్మగు. ఏ శివుడు గొప్పవాడు కాదు, శివుడి కంటే ఈ శివుణ్ణి తన మనస్సులో పెట్టుకున్న భక్తుడు గొప్పవాడు. ఎందుకని, శివుడంతటి వాణ్ణి అంతటి సర్వాంతర్యామిని భక్తుడు తన గుండెలో గుడిగా చేర్చి అందులో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? గుళ్ళో లేడు, భక్తుడి గుండెల్లో ఉన్నాడు. ఈ గుండె అనే ఒక చిన్న ప్రాంతంలో అదే ఒక మందిరంగా భావించి శివుణ్ణి బంధించే శక్తి ఒక్క భక్తుడికే ఉంది. అందువల్ల శివుడి కంటే శివ భక్తుడు గొప్పవాడు, విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు. అందుకనే పదే 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 మహానుభావులు ఏమన్నారు, మేము నీ భక్తులు కాలేకపోయినా పర్వాలేదు, నీ భక్తుల యొక్క దాస 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 దాసానుదాసుల దాసులు అయితే చాలు. త్వద్భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య అన్నాడు ఏకంక కులశేఖరాల బాబు. నీ భృత్యుడి కంటే ఆ భృత్యుడి ఆ భృత్యుడి ఆ భృత్యుడి ఆ భృత్యుడి యొక్క దాసానుదాసుడైనా చాలన్నాడే. ఎంత గొప్ప అద్భుతమైన భావనలండి ఇవి. కాబట్టి చివరికి వచ్చరికి భగవంతుని కంటే భగవద్భక్తుడు గొప్పవాడు. అటువంటి భగవద్భక్తులు మనకి నిరంతరం అవసరం. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, అక్కడ ఆ భగవద్భక్తుల యొక్క సన్నిధానమైనటువంటి బదరీ వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ భగవద్భక్తుల అనుగ్రహం ఉంటే, మీరు భక్తులని చెప్పాను కదా, గురువుగారు ఇదిగో వీడు సిద్ధుడు అని సైగ చెయ్యవలసిన అవసరం లేకుండానే వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిజంగా భక్తులైతే నేను నిజంగా చెబుతున్నాను, మీలో గురుభక్తి ఉంటే అప్పుడు గురువుగారు వీడు నోట్లో ఉమ్ముతానంటున్నాడు, వీడు మంచివాడేనా అని నాకే చూడక్కర్లా, అతన్ని చూడగానే మీకు అర్థమైపోతుంది ఇతను సిద్ధుడని. అది మీ భక్తి మీద ఆధారపడి కాబట్టి మనం సిద్ధి పొందాలంటే గురుభక్తి ఉండాలి, మనం యోగం పొందాలంటే గురుభక్తి ఉండాలి, అసలు మనకి తీర్థయాత్రలకు వెళ్ళి యోగం రావాలంటే గురుభక్తి ఉండాలి, మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగాలంటే మనల్ని ఎవరూ ఎదుర్కోకుండా ఉండాలంటే మనలో సంపూర్ణ గురుభక్తి ఉండాలి. గురుభక్తి ముందు ఎవడైనా బలాదూరే. అందువల్ల ఈసారి బదిరీ వెళ్ళినప్పుడు మీరు వాడి కోసం వీడి కోసం చూడకండి, మేము గురుపాదాలని నమ్మాం, మాకిక్కడ సిద్ధులు లభించాలి, మాకు సిద్ధ పురుషుల దర్శనం అవ్వాలి, నారాయణ కటాక్షం లభించాలి అనుకోండి, ఆ తర్వాత మీకు అనుభూతి కలగకపోతే అప్పుడు అడగండి. మేము కేవలం గురుభక్తి వల్లే సాధించాం, ఏనాడు గురువు పాదాలను విడిచిపెట్టలేదు తెలుసిన. మా నాన్నగారు ఒక్కసారి మంత్రోపదేశం చేసినందుకు యావత్ జీవితం ఆయన పాదాలకి నమస్కారం చేశాను, తండ్రిగా గురువుగా దైవంగా మా తండ్రిని పూజించాను. ఆయన పక్కన ఉండడంతో నాకు ఇంత కవిత్వం పాండిత్యం తెలియకుండా వచ్చాయి, పూజ చేయడం వల్ల భక్తి వల్ల వచ్చింది. నా అదృష్టవశాత్తు తండ్రిగారు తల్లిగారు ఇది కాకుండా మహానుభావులైన కొంతమంది గురువులు లభించారు. అందరు గురువులు వాళ్ళు మా పేర్లు చెప్పొద్దండం వల్ల చెప్పట్లేదు, కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు గురువులు ఉన్నారు. అలాంటి పరమేశ్వర స్వరూపులైన గురువులు మనకు లభించడం మన అదృష్టం, లభించడం అదృష్టం కాదు, లభించాక వాళ్ళని యావజ్జీవితం మనస్సులో భక్తితో తలుచుకోవడం గొప్ప అదృష్టం. గురుద్రోహం చేస్తే ఏం లాభండి? గురువు అవ్యాజ కరుణామూర్తి, వాడి కటాక్షం వల్ల ఏదైనా సాధిస్తామని శాస్త్రం చెబుతుంటే పనికి మాలిన చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న కీర్తుల కోసం, పొగడ్తల కోసం గురువులకు ద్రోహం చేసి జీవులు భ్రష్లైపోతే ఏం లాభం ఉన్నది? కాబట్టి ఈసారి మీరు తప్పక వెళ్ళండి, అలాంటి సిద్ధులు అక్కడ కనపడతారు. వాళ్ళు కనపడినప్పుడు అందరికీ నోట్లు ఉమ్మేస్తారని చెప్పలేము, ఆయన అదృష్టపోడు నోట్లు ఉమ్మారు, వాడికి ఎందుకు ఉమ్మాడు, వాడి కర్మ, వాడు సిద్ధులు పోయాయి, వాడి బుద్ధే పాడైంది. కానీ ఒక్కొక్కళ్ళని రకరకాలైనటువంటి విచిత్రమైన పరీక్షలు గురి చేస్తారు, శవం దగ్గర పెట్టుకుని కనపడతారు కొంతమంది, ఆ తర్వాత ఆ శవాన్ని ముట్టుకోమంటారు. చిచ్చి పీనుగు అనుకున్నావా, మనం కూడా పీనుగులం అయిపోతాం. కాదు, ఆయన ముట్టుకోమంటే ముట్టుకుంటే ఆ పీనుగులోంచి శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తాడు. అలాంటి పరీక్ష చేస్తాట ఎవరో దత్తాత్రేయుడు. లేదా ఒక్కోసారి బీడీతో నాలిక మీద వాత పెట్టచ్చు, అబ్బా అనక్కర్లా, నువ్వేం చేసినా తట్టుకుంటావనండి. ఆ తదనంతరం మీరు వ్యాసుడిలాగా పురాణాలు రాసే శక్తి మీకు వస్తుంది. ఒక సాధువు అయితే ఒక భక్తుడి కాలి మీద కర్రతో దెబ్బ కొట్టాట, కాలు నిజంగా కాస్త నెప్పెట్టింది, గట్టిగానే తగిలింది అది, కానీ అబ్బా అనకుండా గురుదేవా అన్నాడు. తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు కూడా నీళ్లలో నడిచేటటువంటి సాధువు అయ్యాడు. నీళ్లలో నడిచే సాధువులు ఉన్నారు అక్కడ, గంగానది మీద నడవగలరు వాళ్ళు, లేకపోతే హిమాలయాల్లో అన్నేసి వేల సంవత్సరాలు ఆ మంచుగడ్డల్లో ఎలా బతుకుతున్నారు వాళ్ళు? ఎంత శక్తి లేకపోతే, ఎంత సాధన లేకపోతే, ఎంత దైవ కటాక్షం లేకపోతే బతుకుతున్నారండి వాళ్ళు? గట్టిగా రెండు రోజులు ఉంటే మూడో రోజు ఎప్పుడు కిందకి దిగుదాం అనుకుంటారు సామాన్యులు. బదరీలో రెండు మూడు రోజులు ఉండండి చూస్తాను, మీకే తెలుస్తుంది కదా. అక్కడ 24 గంటలు ఉంటున్నారు, ఏ విధమైన శరీర రక్షణ లేకుండా ఉంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పరమ సాధకులు అన్నమాట. ఆ సాధన బదరీ క్షేత్రము మనకి హరిభక్తి వల్ల గురుభక్తి వల్ల ఇస్తుంది. అసలు విష్ణువు శరీరం ఎంత అనాదియో ఈ క్షేత్రం కూడా అంత అనాది బదరీ క్షేత్రం. స్కందుడు అడిగాడు, కథం ఏతత్ సముత్పన్నం కైర్వా క్షేత్రం నిషేవితం, ఈ క్షేత్రం ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దీనిని ఎవరు సేవించారు, దీనికి అధిపతి ఎవరు, ఇదంతా చెప్పమంటే నాయన ఈ క్షేత్రం ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పగలరు, విష్ణు ఎలా పుట్టాడో ఎవరన్నా చెప్పగలరా? అనాది పురుషుడు ఆయన, తనంత తాను పుట్టాడు. ఈ క్షేత్రం కూడా అంతే, ఇది శివుడు చెప్పిన మాట, పోను నేను చెప్పిన మాట కాదు. అనాది సిద్ధమే తత్తు యథావేద హరేస్తనోహు అధిష్టాత హరిహి సాక్షాత్ నారదాద్యైర్నిషేమితం. ఈ క్షేత్రం అనాది క్షేత్రం, అంటే ఎప్పటి నుంచి ఉందో ఊహించటానికి అలవి కానంత ప్రాచీనమైన దానిని అనాది అంటారన్నమాట. ఆది లేదు అది అనాది. ఆది లేదంటే దానికి ఎప్పుడు పుట్టుకొచ్చిందో ఎలా వచ్చిందో ఈ సృష్టిలో ఇంతవరకు చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. భగవంతుని శరీరము ఎలా ఆవిర్భవించిందో ఎలా చెప్పలేమో, ఈ క్షేత్రము కూడా ఎలా వచ్చిందో ఎవ్వరూ వర్ణించలేరు. అంతటి ప్రాచీనమైనది ఇది, దీనికి అధిపతి. నారదాది మహామునుల చేత నిరంతరము సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు హరియే ఈ బదరీ క్షేత్రానికి నాయకుడు. అందుకే ఆయనకి బదరీనాథుడు అని పేరు. ఉట్టి బదరీ అన్నా చాలు విష్ణుమూర్తి అని అర్థం వచ్చేస్తుందిట. విశాలుడన్నా చాలు విష్ణువు అని అర్థం వస్తుంది. అంటే క్షేత్రమునకు భగవంతునికి భేదము లేదు, అభేదతత్వం అది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మోసముతో కీర్తి పొందాలనుకున్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నేను వెంటనే నా జటాజోటం నుంచి నా స్వరూపుడైన కాలభైరవుణ్ణి సృష్టించాను. బ్రహ్మగారికి ఉన్న 5 తలలో ఒక తల అబద్ధమాడింది గనక ఆ తలని గిల్లించి అవతల పారేశాను నేను. ఈ కథ మీరు అరుణాచల మహిమలోను వాటిలో విన్నారు, ఇదివరకు శివపురాణంలో విన్నారు. బ్రహ్మగారు 5 ముఖాలు కలిగిన వాడని, ఒక ముఖం ఇలా పైకి ఊర్ధ్వముఖంగా ఉండేదని, ఆ తర్వాత లింగం వచ్చినప్పుడు విష్ణువు కిందకెళ్ళాడని, బ్రహ్మగారు పైకి హంస రూపంలో ఎగిరాడని విన్నారు. బ్రహ్మగారు విష్ణువు కూడా చూడలేకపోయినా విష్ణువు మహాత్ముడు కనుక చూడలేను అని చెప్పేశాడు. కానీ బ్రహ్మ అలా కాదు, మొగలి పువ్వుని సురభిని కామధేనువుని సాక్ష్యం తెచ్చుకుని నేను శివుడి శిరస్సు చూశానని అసత్యం అడగానే శివుడు ఆగ్రహించి లింగం పగలగొట్టుకుని అందులో నుంచి బయటకు వచ్చాడు, కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఈ కాలభైరవుణ్ణి బ్రహ్మని శిక్షించమనగానే బ్రహ్మగారు ఏ శిరస్సుతో అసత్యమాడాడో ఆ శిరస్సుని, అంటే పైకి ఉండే ఊర్ధ్వముఖాన్ని గిల్లి అవతల పారేశాడు. అప్పుడు ఏమైంది, అది కింద పారేస్తే పడిపోకుండా చేతికి అతుక్కుపోయింది. అంటే బ్రహ్మహత్యా పాపం అంత తేలిగ్గా తొలగదు. బ్రహ్మ చాలా గొప్పవాడు కదా, ఆయన అసత్యమాడినా బ్రహ్మ బ్రహ్మే, వేదస్వరూపుడే. ఈ విషయం లోకానికి తెలియజేయడం కోసమని శివుడు ఆ కపాలం ఆయన చేతికి అతుక్కుపోయేలా చేశాట. అప్పుడు కాలభైరవుడు సాక్షాత్తు శివుడే గనక, పరమేశ్వర నీ స్వరూపాన్ని నేను నీవు చెప్పినట్టే ఈ బ్రహ్మగారి యొక్క శిరస్సు గిల్లాను, అది చేతికి పట్టుకుని అదలడంలా ఈ పుర్రి చేత్తో పట్టుకుని వెర్రిలా ఎలా తిరగను అంటే నువ్వు అన్ని చోట్లకి భిక్షాటనకి వెళ్ళు. అలా తిరగ్గా తిరగ్గా భిక్షాటన చేయటం వల్ల కొంత పాపం పోతుంది. ముష్టి ఎత్తుకోవడం కొంచెం హీనత్వమే కదా, దానివల్ల పాపాలు పోతాయి. అందుకని పూర్వం భిక్షాటన చేయనివ్వాలి, మంచి పనులకు భిక్షాటన చేయాలట. ఇది ఇలా గుడి కొడుతున్నాం అందువల్ల కాస్త డొనేషన్ ఇవ్వండి అంటే ఎంతో పుణ్యంటండి, మీ అంతటి మీరు డొనేషన్ ఇమ్మని అడిగితే అదేంటండి, మేము డొనేషన్ ఎలా అడుగుతామండి, మేము మహాత్ములమండి, రిటైర్డ్ ఆఫీసర్లమండి, లేకపోతే ఇంకా పనిచేస్తున్న వాళ్ళమండి, ముష్టికి ఎలా పెడతామండి అనకూడదు. భగవత్ కార్యం కోసం గురు కార్యం కోసం యాచిస్తే అది పుణ్యం, ఆ పుణ్యం వల్ల హత్యాపాపాలు తొలగిపోతాయట. అక్కడ మాత్రం యాచన గొప్పది, మన కోసం యాచించకూడదు. అంటే ఏమిటనమాట, నేను ఇడ్లీ కొనుక్కోవాలనుకుంటున్నానండి, నా కోసం 1000 రూపాయలు ఇవ్వండి అని అడగకూడదు. మన కోసం వ్యక్తిగతంగా యాచించకూడదు, భగవంతుడి కోసం గురువు కోసం యాచించవచ్చు. ఉదాహరణకి ఇంతటి మహాత్ముడు ఉన్నాడు, మా గురువు గారికి గండపెండేరం చేద్దాం అనుకుంటున్నానండి, కాసు బంగారం ఇవ్వండి అని అడగచ్చు. అంటే ఆయన కోసం కాదు కాదు, అది గురు సేవ కోసం చేస్తున్నారు, అది మహాపుణ్యం అన్నారట. అందుకనే పూర్వం త్యాగరాజు గారు 1 రూపాయి ఆశించాడు, ఆయనకి ఏమన్నా కావాలా, కానీ ఉంచి వృత్తి ఎందుకు అనుకున్నాడు, అది రాముడి సేవ కోసం, రాముడి కోసం యాచించాడు కాబట్టి ఆయన మోక్షానికి వెళ్ళగలిగాడు. పూర్వం జోలు ఎందుకు పెట్టేవారట, ఇప్పుడంతా జోలు పెట్టి అందులో ఉన్న సగం వీడు నొక్కేసి మిగతాది పక్కవాడికి ఇస్తాడు, మిగతాదని ఇచ్చినా పర్వాలేదు. చాలా ప్రమాదకరంగా అయిపోయింది ఇప్పుడు, అసలు వెళ్ళే తక్కువ కొసరు వచ్చేది ఎక్కువ అనమాట. అందువల్ల ఏంటంటే యాచన వల్ల కొంత పాపం పోతుంది. అలా నువ్వు క్షేత్రాలు తిరగ్గా తిరగ్గా ఏదో ఒక క్షేత్రంలో నీ చేతికున్న కపాలం ఊడి కింద పడిపోతుంది. అలా నీ చేతి కపాలం ఊడిపోయిన స్థలం పరమ పవిత్ర స్థలం ఈ ప్రపంచంలో, అది అపూర్వ స్థలం, మహాపుణ్యస్థలం అవుతుంది. ఆ స్థలానికి వెళ్ళిన వాడు పిండ ప్రదానం చేసిన, స్నానం చేసిన, జపం చేసిన, దానం చేసిన, కోటాను కోట్ల సంవత్సరములు తపస్సు చేసిన ఫలితం పొందుతాడు. ఆ స్థలం ఎక్కడుందో నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు అని కాలభైరవుణ్ణి శివుడు ఆజ్ఞాపించాడు. వెంటనే కాలభైరవుడు తీర్థయాత్రలన్నీ తెగ చేశాడు. సగత బ్రహ్మహత్యామే కపాలం తాదృశంకరే తదా వైకుంఠమగమం ద్రష్టుం లక్ష్మీపతిం హరిం. అప్పుడు ఈ కాలభైరవుడు ఈ కపాలం పుచ్చుకుని భిక్షాందేహి అని యాచిస్తూ ఈ పుర్రిలో వేసిందనే భోజనం చేస్తూ తిరిగాడు. వైకుంఠమునకు వెళ్ళాడు. ఒక రోజున వంగి వంగి వినయంగా నమస్కరించి ఆయనతో ఇలా అన్నట్ట, స్వామి ఈ బ్రహ్మకపాలం నా చేతి నుంచి ఎలా విడిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి అని అడగ్గా ముందు కాశీ వెళ్ళు. ఆ కాశీకి వెళ్ళగానే నీ చేతికున్న ఈ పుర్రే జారిపోతుంది, ఇది దొల్లుకుంటూ వెళ్ళి ఒక స్థలానికి పోతుంది. కాశీలో పడిన ఈ స్థలం ఒక స్థలం దాకా తనంత తానే దొల్లుకుంటూ వెడుతుంది. ఆ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడున్న నదిలో స్నానం చెయ్యి అన్నట్ట. వెంటనే ఆయన కాశీ వచ్చాడు. రాగానే హాహాకారం చేస్తూ ఈ పుర్రి కింద పడిపోయింది. కాశీలో పడిన పుర్రి అక్కడ ఆగలేదు. ఈ విషయం కాశీఖండలో కూడా చెబుతాడు. కాశీక్షేత్ర మహిమ వల్ల పుర్రి జారింది. ఈ జారిన పుర్రి దొల్లుకుంటూ 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 హిమాలయ పర్వతాల్లో బదరీ దగ్గర అక్కడున్న బదరీ నారాయణ స్వామి వారి పాద సన్నిధిలో అలకనందా నదీ తీరంలో పడింది. ఇప్పుడు ఆ స్థలాన్ని ఏమంట మనం బ్రహ్మకపాలం అంటారు. మీలో బదరి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇదివరకు వెళ్ళిన వాళ్ళు ఒకసారి చేస్తండి బాబు. అబ్బో చాలామంది కనపడతారు, మరలా ఇంకోసారి వెదురుగానలేండి నెక్స్ట్ ఇయర్. ఆ బ్రహ్మకపాల స్థలం అత్యంత పవిత్రం, ఎంత చలిగా ఉంటుందో. అదృష్టవశాత్తు అక్కడున్న రోజుల్లో మేము ఎప్పుడున్నా మాకు వర్షం తక్కువ నుండి కాస్త ఎండ వచ్చేది. మా కోసం సూర్యభగవానుడు ఎండ కాస్త చూపించేవాడు. ఎండ వస్తే కూడా అక్కడ కూర్చోలేము, ఇక వర్షం వస్తే చెప్పేది ఉంది. అందుకే బదరి వెళ్ళేవాడు తప్పనిసరిగా గొడుగు పెట్టుకెళ్ళాలి. పొరపాటున ఆ మంచు కొండల్లో చలికి తడిసామా వర్షంలో, ఇక మీ శరీరం సూదులు గుచ్చినట్టు ఉంటుంది. ఏమంటే తక్కువ చలి అది, ఎటువంటి చలి ఉంటుంది. వెళ్ళినటువంటి వాళ్ళు అనుభవించారు కదా అంతో ఎంతో. కొంతమంది మహాత్ములు ఉంటారు ఇందులో, పూర్వజన్మలో యోగులు అయి ఉంటారు. అటువంటి వాళ్ళకి బదిరి వెళ్ళినా చలి అనిపించకపోవచ్చు, కానీ ఓ మాదిరి వాడికి చలి అనిపిస్తుంది అన్నమాట. అందుకనే ఎక్కువ మంది గొడుగులు పెట్టి కడతారు. ఆ గొడుగులు ఆదిశేషుడు అనుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషాయ నమః అనుకోవాలి. అప్పుడు ఆదిశేషుడి దేవల్ల మనకి శిరస్సు మీద ఏ విధమైన బాధ లేకుండా వర్షం పడకుండా ఉంటుంది. ఆదిశేషుడు తన పడగలతో గొడుగు పడతాటండి. చేతిలో ఉన్న గొడుగును ఆదిశేషుడిగా భావించి నమస్కరిస్తే అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు శేషుణ్ణి భక్తితో తలుచుకుంటారు. సరే అదో పక్కన పెడితే అక్కడ సరిగ్గా స్వామివారి పాదాల దగ్గర ఆ గంగానదిలోకి అలకనందలోకి దిగే చోట ఓ మెట్టు కనబడుతుంది. ఆ ప్రాంతమును బ్రహ్మకపాలము అంటారు. అక్కడికి వచ్చి పుర్రి పడిపోయింది అనమాట. అందుకే బదరి బ్రహ్మహత్యా పాపములను కూడా తొలగించే స్థలం. అక్కడికి వెళ్ళి మనం భక్తి శ్రద్ధలతోటి స్నానం చెయ్యాలి. అక్కడే స్నానం చేయిస్తారు. అక్కడికి దగ్గరలో ఉష్ణకుండం కూడా ఉంటుంది, కానీ ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉష్ణకుండంలో కాకుండా ఈ చన్నీళ్ళలోనే స్నానం చేస్తారు. తల్లిలో తండ్రిలో మరణించిన వాళ్ళు ఉంటారు కదా, తండ్రి బతుకుండగా తదినం పెట్టకూడదు, కానీ తండ్రి మరణిస్తే మాత్రం వాడు తల్లి ఉన్న పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి. అక్కడ పిండ ప్రదానం చేయటం చాలా మంచిది, పితరులకు అనంత పుణ్యం కలుగుతుంది, వాళ్ళకి ఆహారం లభిస్తుంది. అక్కడ పిండ ప్రదానం చేస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తండ్రి బతుకున్నవాడు మాత్రం అక్కడ పిండం పెట్టకూడదు సుమా. పితృదేవతల కార్యక్రమాలు చేయడానికి జీవత్పితరులు పనికిరారు. కన్న తండ్రి బతుకున్నంత వరకు పొరపాటును కూడా ఆ పని చేయకూడదు. ఒకవేళ కన్న తండ్రి ఉన్నప్పటికీ ఈ వ్యక్తి ఎవరికో దత్తత వెళ్ళాడు, దత్తత తీసుకున్న తండ్రి చచ్చిపోతే మాత్రం దత్తత తీసుకోబడినటువంటి ఆ తండ్రి మరణించాక అతనికి పిండం పెట్టచ్చు. అప్పుడు అక్కడ కన్న తండ్రి బతుకున్నా సరే ఇది వర్తించదు, ఎందుకంటే దత్తత తీసుకున్నవాడే తండ్రి, గోత్రం మారిపోయింది కనుక. తక్కిన వేళల్లో తండ్రి బతుకుండగా పిండ ప్రదానం చేయకూడదు. ఎవరి చేత చేయించాలి? అక్కడ ఉన్న పురోహితుల చేత, ఎవరో చేత చేయించాలి, లేదా వరణ పుచ్చుకున్న వాళ్ళ చేత చేయించాలి. తక్కిన వాళ్ళంతా అక్కడ తప్పనిసరిగా పిండ ప్రదానం చేయటం మంచిది. చాలా ఉత్తమ స్థలం అది. ఇటు తల్లి తండ్రి ఇద్దరూ ముక్తి పొందుతారు. దాంతోపాటుగా మన వంశంలో ఎవరెవరు నరకాలలో ఉన్నారో వారంతా నరకం నుంచి ఉత్తీర్ణులై ఉత్తమ లోకాలకు ఊర్ధ్వలోకాలకు పెడతారు. అక్కడ పిండ ప్రదానం చేయటం వల్ల బ్రహ్మ సంతోషిస్తాడు. ఓహ్, నువ్వెంత మంచివాడివిరా, ఈ క్షేత్రమునకు వచ్చి నా బ్రహ్మకపాలం పడిన స్థలంలో పితరులకు పితృకార్యం చేశావు, కాబట్టి నీకు వంశాభివృద్ధి కలుగుగాక, నీ దోషములు తొలగిపోగాక, నీకు భవిష్యత్తులో సద్గతులు కలుగుగాక, నీకు సకల రుణములు తొలగిపోగాక అని ఆశీర్వదిస్తాడు. బ్రహ్మ ఆశీర్వదించాక శివుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఇద్దరు ఆశీర్వదించాక ఆ ఎదురుగుండా కొండ మీద కూర్చున్నటువంటి నారాయణుడు, బదరీ నారాయణుడు ఉంటాడే బదరీ విశాలుడు, ఆయన ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. అందుకే ఈ పని చేసినటువంటి వాడు, శ్రద్ధతో చేసినటువంటి వాడు, ఆనందముతో చేసినటువంటి వాడు, మొక్కుబడిగా కాకుండా పరమ ప్రీతితో చేసినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు, ప్రశాంతిగా జీవిస్తాడు. అంత దివ్యస్థలం అది. ఆ స్థలంలో ఎప్పుడైనా అవకాశం ఉన్నటువంటి వాడు ఆశ్వేజ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, తర్వాత శ్రావణ పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ, వీటిలో వరుసగా జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వేజ ఈ ఐదు మాసాలలో ఉన్న పూర్ణిమలలో అక్కడ ఉండగలిగితే వాడు మహర్జాతకుట్ట. పూర్ణిమ నాడు బదరీక్షేత్రంలోకి లేక కేదారక్షేత్రంలోకి రెండింటికి సమానమైన ఫలితమే. ఆ క్షేత్రాల్లోకి స్వయంగా త్రిమూర్తులు ముగ్గురు వస్తారు. ఇటు అటు రెండు వైపులా ఉన్నటువంటి వాళ్ళ మీద తమ కాంతిని దృష్టిని ప్రసరింపచేస్తారు. దానివల్ల అక్కడికి వెళ్ళినటువంటి వాడు జీవితంలో అశాంతి పొందడు. ఇంకా రహస్యం ఏంటంటే ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను చెప్పేది విశ్వాసం కలిగిన వాడికి ఇది తెలుసుకుని పెడితే, తెలియకుండా వెళ్ళిన వాడికి ఏ ఫలితం లేదు. తెలియకుండా పెడితే భయమేముంది, ఎదురుగుండా పాము ఉందని తెలిస్తే అక్కడికి వెడితే పాము అని భయపడతాం, పాము ఉందని తెలియకపోతే దాని పక్క నుంచి వెళ్ళిపోయినా మనకేం తెలియదు. అందువల్ల ఇలాంటి రహస్యములు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి త్రిమూర్తులారా ఆశీర్వదించండి అంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అటువంటి వాళ్ళకి ఇంచుమించుగా భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి, ఇదివరకు జరిగినవి జరగబోయేవి కూడా తెలుస్తాయి. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి చేసినటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరిగేది తెలిసేది. ఒక ఆవిడకైతే కళ వచ్చేదట, కళ్ళలో ఏమొస్తే జరిగిపోయేది. వచ్చే సంవత్సరం మాకు ఇల్లు వస్తుంది అనుకుంది ఆవిడ. అలా కళలో ఆవిడ ఊహ రాగానే ఇల్లు వచ్చింది. నాకు పెళ్ళి అవుతుంది అనుకుంది అమ్మాయి, పెళ్ళి అయిపోయింది. ఇలా ఏదనుకుంటే అది అవుతుందన్నమాట. వాళ్ళకి జరగబోయే తెలుస్తుంది కూడా. తెలియాలంటే ఈ పూర్ణిమలు జ్యేష్ఠమాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు ఉన్న పూర్ణిమలలో బదరి వెళ్ళి అక్కడ ఉండి భక్తితో నారాయణుడిని స్మరించాలి. అది చాలా కష్టం. భక్తితో స్మరించాలంటే మాటలేం కాదు, మనకి భక్తి కంటే రక్తి ఎక్కువ గనక. కానీ ఏం చేస్తాం, భగవంతుడిని ఆ కాసేపైనా భక్తి మనం కోరుకోవాలి. తీరా పూర్ణిమ నాడు అక్కడ కూర్చున్నప్పుడు వీడు భక్తితో సాయం సంధ్యా సమయంలో పూర్ణిమ ఘడియలు వచ్చి చంద్రుడు కనపడే సమయంలో జపం చేద్దాం అనుకుంటుంటే ఒక్కోసారి వర్షం రావచ్చు, లేదా తీవ్రమైన చలిగాలులు రావచ్చు. దాంతో వాడు భగవద్ దర్శనానికి వెళ్ళడం మానేసి ఇంట్లో ముసుగు కప్పు పడుకుంటాడు అక్కడ రూములు. ఇంకేముంది, రూములో పడుకోగానే నారాయణ దర్శనం అవ్వదు, బ్రహ్మ దర్శనం కాదు, శివ దర్శనం కాదు, దాంతో శక్తులు రావు. అందుకనే వర్షం వచ్చినా సరే చలిని లెక్క చేయక ఏ గొడుగైనా వేసుకునైనా సరే ఆ ప్రాంతాల్లో ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణంలో ఎక్కడో చోట కూర్చుని పూర్ణిమ ఘడియల్లో ఎక్కువసేపు అక్కర్లా, కనీసం ఒక 5-10 నిమిషాలు కూర్చుని వచ్చేయాలట. కానీ ఎందుకో తెలియదు, కానీ చాలామందికి ఆ టైంలోనే పరీక్ష వస్తుందండి. పాపం భాద్రపద పూర్ణిమకి ఒక ఆయన వెళ్ళాడు ఇలాగే నేను చెప్పానని. ఆ పూట కురిసింది అండి, వర్షం పొద్దున సాయంకాలం దాకా అలా కురుస్తూనే ఉంది, చలికి తట్టుకోలేక అసలు ఎవరు గ్రూములోంచి కదలలేకపోయారట. బయటికి కడదామంటే కాళ్ళు మండిపోతున్నాయి, ఆ చలికి కాళ్ళు మండుతాయి, దాన్ని కోల్డ్ బర్నింగ్ అంటారు, సూదులతో కూర్చున్నట్టు అయిపోతుందన్నమాట. దాంతో వెళ్ళలేకపోయాం గురువుగారు అన్నారు. అలా వెళ్ళగలిగితే భవిష్యత్తు తెలుస్తుంది అని ఆయన. అంత శక్తి నీకు రావాలంటే ఎన్ని పరీక్షలు వస్తాయి. అప్పుడు గనక కాళ్ళకి సూదుల్లో గుచ్చుకుంటున్నా సరే ఓపిక తెచ్చుకొని ఒక 5 నిమిషాలు ఆ గుడి దగ్గరికి వెళ్ళగలిగితే మకాన్ దగ్గర నుంచి ఆ తర్వాత వాడి జాతకమే మారుతుంది. నేను చెప్పాను కదా చాలా పరీక్ష అది, నాకే పరీక్షలు ఎదురే. నేను వెళ్ళలేకపోయానంటే 2-3 సార్లు దాన్ని బట్టి ఆలోచించండి. కాకపోతే మీరు కొంచెం జ్ఞానులు నాకంటే గొప్పవాళ్ళు నా నమ్మకం, మీరు వెళ్ళగలరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గురువుల కంటే గురువుల యొక్క భక్తులే గొప్పవాళ్ళని చెప్పాను కదా. ఇలా పురాణం పైన చెప్పి పైన కూర్చుని ఆసనం మీద ఉన్నతాసనం మీద కూర్చుని చెప్పేవాడి కంటే ఒక్కొక్కప్పుడు కింద ఉండి వినేవాడికి ఎక్కువ భక్తి ఉంటుందిట. చెప్పేవాడు చెప్పుకుపోయినా వినేవాడు అందులో ఉన్న వాటిని నమ్మి ఆచరించి తరించేవాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగా. అందుకే వక్త కంటే శ్రోత గొప్పవాడు. వక్త ఏమిటి, రోజూ చెబుతున్నాం కదా అనుకోవచ్చు, ఒక్కోసారి అనుభవించి చెప్పకపోవచ్చు, అందులో ఉన్న వాటిని పరిపూర్ణమైన విశ్వాసంతో చెప్పకపోవచ్చు. కానీ వినేవాడు అలా కాదు కదా, మా గురువుగారు చెప్పారనే నమ్మకంతో వింటారు వాళ్ళు. విన్న తర్వాత ఆచరిస్తారు, ఆచరిస్తే తరిస్తారు. అలా తరించిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక ఆయన చేబురోలని ఒక గ్రామం ఉన్నది, తాడేపల్లిగూడానికి ఏలూరికి మధ్యలో ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక 70 ఏళ్ళు ఆయన ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఇలాగే చెప్పినట్టు చేశాడు. ఆయన ఇప్పుడు ఈ మధ్యన ఇళ్లలోంచి రావట్లేదు, కానీ ఆయన ఇక్కడ బాణలింగం ప్రతిష్ఠింపబడుతుంది, మా గురువుగారు ప్రతిష్ఠిస్తారని చెప్పాడు కొంతమందికి. నిజంగానే ప్రతిష్ఠించాం, గురువుగారు చేసే పని అతనికి తెలిసిపోతుంది, ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, అదే బదరీ మహిమ అంటే. మా గురువుగారు ఈ పని చేస్తారు అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టే గురువుగారు ఆ పని చేస్తున్నారు. ఇది గురు శిష్య బంధం అంటే, ఇది గురువుల్ని నమ్మి వాళ్ళు పురాణములు విని అక్కడ ఆచరించటం వల్ల వచ్చిన మహామహిమ అంటే. ఇది ఎలా వస్తుందంటే అంత భక్తి ఉండాలి. ఏ పక్కనే ఉన్నారు కొంతమంది, పీఠం పక్కనే ఏళ్ల తరబడి ఇల్లు కట్టుకుని ఓ మా గురువుగారు అంటే దేవుడు అన్నవాళ్ళే. 4 తో అంటే ఉపయోగమే ఉందండి, నాలుగుతో గురువు గారు గొప్పవాడు. బయటకు వెళ్ళిన తర్వాత గురువు గారేమో సెకండ్ ఏసీలో పెడతారు, మమ్మల్ని థర్డ్ ఏసీలో పంపించారు పారాయణకి అని చెప్పిన వాళ్ళు ఉంటారు. గురువుగారు పారాయణకి తీసుకెళ్తే నీ డబ్బులు ఖర్చు పెట్టుకెళ్లకుండా నేను తీసుకెళ్తున్నందుకు సంతోషించక పారాయణకి రండిరా అని ఏదో ఏసీ చేయిస్తే ఏసీలో థర్డ్ ఏసీలోనే తీసుకెళ్లారు అంటాం. పోనీ థర్డ్ ఏసీగా సెకండ్ ఏసీ చేసామనుకోండి, సెకండ్ ఏసీ ఒకటే ఉంటుంది కంపార్ట్మెంట్, అందులో లోయర్ రాకపోతే మా గురువు గారేమో లోయర్ బెర్త్లో పడుకుని మమ్మల్ని అప్పర్ బెర్త్ ఎక్కించారు. ఎంత అదృష్టం అండి, ఆయన లోయర్లో ఉండి నిన్ను అప్పర్ క్లాస్కి తీసుకెళ్ళటంలా, అయినా అప్పర్ ఎక్కించారన్నాం. పోనీ అప్పర్ కాకుండా లోయర్ ఇచ్చామనుకోండి, ఆయన బెర్త్ పక్కనే మాకు ఇవ్వలేదన్నాం. ఆయన బెర్త్ పక్కన ఇచ్చారనుకోండి, ఆయన తింటున్నది నాకు పెట్టలేదన్నాం. పోనీ ఆయన తినేది ఏముంటుంది, గొంతిక్కిలోకి వెళ్ళి ఒక దంతికి మొక్క, ఈ దంతికి మొక్క పెడితే ఆయనేమో రహస్యంగా జీడిపప్పు తిని నాకు గొంతుకు పెట్టాడేమో దంతికి పెట్టాడో అంటాం. నేను జీడిపప్పు తిన్నాను ఆయనకి దంతికి పెట్టాను అంటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి మీరు. అమ్మ బాబో మీకు తెలియదు, మాకు పీఠం పక్కన ఉండి పక్కకి వెళ్ళిన తర్వాత విమర్శించేటటువంటి వాళ్ళు చాలామంది మహానుభావులు ఉంటారు. అందరూ మీలాంటి భక్తులు ఉంటే ఎప్పుడో దేశం బాగుపడేది అవునా? చాలా చిత్రంగా ఉంటుందండి ఇది. శంకరాచార్యుడిని తిట్టిన వాళ్ళు లేరు అలాగా, అలాగా గురువుగారా ఇలా చేశారేమిటి అలా చేశారేమిటి అండం. అసలు గురువుగారు అమ్మాయి పెళ్ళికి మిమ్మల్ని బుట్టెట్టి పిలవాలా నేను? వాట్సాప్లోనూ సత్సంగంలో ఉండి మీ అంతటి మీరు రావాలా వద్దా? అది జ్ఞానం అంటే. మా గురువుగారండి నన్ను స్పెషల్గా ఫోన్ చేసి పిలవలేదండి, నాకు లక్షల మంది భక్తులండి. ఇందులో ఏం గుర్తుంటుంది, మీ అందరినీ ఏం గుర్తుపెట్టుకుంటాను నేను? నా పురాణాలు చెప్పుకోనా, కుటుంబం కోసం ఏదో సంసారంలో ఉన్నాం కనుక ఈ పనులు కొన్ని చేస్తూ ఉంటాం తప్పదు కనుక. పిల్లల బాధ్యత కొంత ఉంటుంది కాబట్టి చేస్తాం. అంతేగాని నిరంతరం కూర్చుని ఏమండోయ్ జయకుమార్ గారు, ఏమండోయ్ రత్నకుమార్ గారు, ఏమండోయ్ జయలక్ష్మి గారు రండి ఏం పిలుస్తాం? నాకు దీంతో సమయం సరిపోవట్లేదు. పాప వాళ్ళంతా భక్తులు కాబట్టి వెతుక్కుని వస్తారు. నేను ఎప్పుడు ఆయన పిల్లలకి తెలిసే ఎదురుగుండా ఉన్నాయని అడగండి ఆయన్ని. గురువుగారు సప్తాహానికి నేను రానా అని అడుగు వచ్చారు ఆయన. అది జ్ఞానం అంటే, భక్తి అంటే దాన్ని భక్తి అంట. మీరు దయతో రండి అని నేను బొట్టెట్టు పిలిస్తే అది ఏమవుతున్నది, ఇంట్లో సొంత కార్యక్రమం అవుతుంది. దేవుడి పెళ్ళికి అందరం పెద్దలమే కదా అవునా? గుర్తుపెట్టుకోండి అంతే. మీరు ఏం చేయండి, పాపం మా సూర్యబాబు గారు చాలా మంచివారు కనుక గురువు గారిని వాళ్ళు ఏదన్నా అనుకుంటే తట్టుకోలేక మీతో పట్టే సెకండ్ ఏసీ చేయిస్తామన్నారు ఆయన. ఈసారి స్లీపర్లో చేయించండి వాళ్ళకన్నాను అంతే నాకు మండి. ఎందుకనంటే గురుభక్తి లేని వాడు ఏ క్లాసులో వచ్చినా ఒకటేవాడు, ఏ క్లాస్ అక్కర్ల వాళ్ళకి, లో క్లాసే అవసరం. వాడు గుర్తుపెట్టుకోండి, ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ ఇలాంటి పురాణములు వినలేరు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ గురువు గారికి పక్కకి రాలేరు, వచ్చినా ఆచి తూచి మాట్లాడాలి, పిచ్చివాగుడు వాగితే నోరుంది కదా అనని, మేము గొప్పవాళ్ళం కదా అనని అనవసర ప్రసంగం చేస్తే చివరికి వచ్చే జన్మలో మూగవాళ్లే పుడతారు, అనేక క్షుద్రమైన అల్పములైన నీచములైన జన్మలు ఎత్తుతారు. మన పూర్వజన్మ సుకృతాన్ని అలా సుకృతంగా అట్టే పెట్టుకోవాలి, అనవసర ప్రసంగం చెయ్యరదు. అసలు గురువు దగ్గర తలెత్తి మాట్లాడొద్దన్నారు పెద్దలు, తెలుసా మీకు? ఇలా ముఖంలోకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడకూడదట. అందుకే కొంతమంది కొంచెము తల వంచి అప్పుడు మాట్లాడతారు. పద్మపాదుల వారు శంకరాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు నతమస్తకుడు అంటే తల వంచి మాట్లాడేవాట, సూటిగా గురువు కళ్ళల్లోకే చూడొద్దన్నాడండి ఆయన. ఇది శంకరుడు కూడా చెప్పలా, పద్మపాదుడు చెప్పాడు. అటువంటిది ఆయన కళ్ళల్లోకి ఇలా సూటిగా చూసి ఏమండి మీతో పాటు ఫ్లైట్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడుగుతాడా? అడిగితే వాడు భక్తుడా? ఇలాంటివన్నీ అజ్ఞానములు. వీటి వల్ల ఏమవుతుందన్నమాట, మనం బదరీ వెళ్ళినా సరిగ్గా బదరీ స్వామి దగ్గరికి పూర్ణిమ నాడు వెళ్ళే సమయంలో కుంభవృష్టి కురుస్తుంది, పిచ్చెక్కుతుంది, గదిలో పడుకుంటాం, తిండి తింటాం, ఇంటికి వస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దిక్కుమాలదానా అని పెళ్ళాన్ని వాడు తిడతాడు, దిక్కుమాలాడా అని ఆవిడ తిడుతుంది, ఇద్దరు సోమసుంటా తోమసుంటా రోజు మూడు పిల్లలు ఎందుకు ఉడుకు వస్తున్నారంటే ఇదే కారణం. పరమ గురు ద్వేషం, గురుద్రోహం ఎక్కువైపోవడం వల్ల, ఉండవలసింది లేకపోవటం వల్ల. ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. గురువు గారు నీతో ఒక మాట చెబితే దీన్ని రికార్డ్ చేసి ఇతరులకి పంపుతావా లేకపోతే ఇతరులకి చూపిస్తావా? అంటే నువ్వు ఎంత పాపివో ఆలోచించు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడి నుంచి వస్తుంది? గురువు అంటే మాటల, ఇవన్నీ తెలుసుకుని బతకాలి. అందువల్ల జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ ఆశ్వయుజ భాద్రపద మాసాదులలో పూర్ణిమ నాడు సంపూర్ణమైన శరణాగతితో బదరీలో ఉండండి. మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టకు, పరీక్షించకు స్వామి. పూర్ణిమ నాడు ఈ ఆలయం దగ్గర ఎక్కడో చోట ఒక మెట్టు మీద ఇంతసేపు కూర్చుని నిన్ను స్మరించే భాగ్యం ఇయ్యి అని ఆ స్వామిని ప్రార్థించండి. ఆయన కరుణామూర్తి, అప్పుడు రక్షిస్తాడు, పరీక్షించడు. పరీక్షించినా ఆ పరీక్షలో నెగ్గే శక్తి ఇస్తాడు. అప్పుడు మనకి భూత భవిష్యత్ వర్తమానములు ఏమేమిటో తెలుస్తాయి, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తుంది. మళ్ళీ ఇవి బయట పెట్టకూడదు మనం, పెట్టకుండా ఓహో ఇలా జరగబోతున్నది అనుకుని అతి జాగ్రత్తగా ఉంటాం, పతనం కాకుండా ఉంటాం. దానివల్ల ఈ లోకంలోనూ సుఖం పొందుతాం, శరీరం విడిచిపెట్టాక పవిత్ర లోకాలకు వెడతాం, ముక్తి పొందగలుగుతాం. అంతటి దివ్య స్థలం బదరికాక్షేత్రం అంటే. ఇంకా బదరికాక్షేత్రంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కాలినడకనే తిరగాలి. శివుడు చెబుతున్న మాట ఇది, స్కందుడితో చెబుతున్న మాట. బదరీక్షేత్రంలో మా నాని ఒక ప్రాంతం ఉందని చెప్పాను కదా ఇదివరకు కూడా మీకు ప్రారంభంలో. అక్కడే సరస్వతీ నది పుట్టిన స్థలం కనపడుతుంది. ఇంకా లోపల ఎక్కడో కొండలోంచి పుట్టింది అవి మనకి తెలియదు, ఎందుకంటే కొండలు కనుక అక్కడ బండరాతిలోంచి నది దబ్బ 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 బయటకు వస్తుంది. ఈ బండరాయి అవతల ఏముందో తెలుసుకోగలిగితే వాడు వైకుంఠానికి వెళ్ళినట్టే. ఎలా తెలుస్తుంది? అదంతా కొండ సొరంగంలోంచి వస్తుంది. అది ఆ కొండలోకి అడుగు పెడితే చచ్చూరుకుంటాడు ఒక దెబ్బకి. ఆ గంగానది పక్కనే సరస్వతీ నది ప్రవహిస్తున్న చోట ఎంత వేగంగా వస్తుందో సరస్వతి, మంచు ముద్దది, అంత చల్లగా ఉంటుంది ఆ నీరు. అందువల్ల ఆ ప్రాంతమే తెలుసు కనుక మానా దగ్గరే సరస్వతి పుట్టిందని ఊరికే మనం అనుకుంటాం అన్నమాట. ఆ లోపల ఎంతో దూరం కొండ గుహలోంచి వస్తుంది అనమాట. అది అదిగో ఆ ప్రాంతమును మానము అంటే గౌరవం ఇచ్చే స్థలము అంటారు. సరస్వతి అభిమాన మహా గౌరవం కలిగినటువంటి స్త్రీ జగన్మాత ఆవిడ. ఆవిడ అక్కడ తపస్సు చేసిన విషయం వెంకటాచల మహాత్మ్యంలో చెప్పాం కనుక ఇప్పుడు మనం కొత్తగా చెప్పక్కర్లా. ఆ సరస్వతీ నది పుట్టిన స్థలం ఉంది, అక్కడికి మన మకాన్ దగ్గర నుంచి కానీ లేక బదరీనారాయణుడి దగ్గర నుంచి కానీ కాలినడకన వెళ్ళాలట. వెళ్ళరు ఎవరు, 4 కిలోమీటర్లు నడవలేక అక్కడ కూడా కార్లు బస్సుల్లో పెడతారు. 4 కిలోమీటర్స్ మన కోసం మాత్రం కేటాయించలేమా? అయితే పాపం ముసలివాళ్ళకి మినహాయింపనుకోండి, మరీ బొత్తిగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు నడవలేరు, మిగతా వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు తాతయ్య గారిని తీసుకెళ్ళండి, ఆయన గ్యారంటీగా నడుస్తారు. ఆయన జాంబవంతుడు, ఆనాడు వామనుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు ఆయన. ఆయనే నడిచేస్తున్నారు శుభ్రంగాను. ఈ పాతికేళ్ల కుర్రాళ్ళు నడవలేరట, 30 ఏళ్ళ వాళ్ళు నడవలేరట. ఎందుకని? ఎప్పుడు నడవకుండా ఇంట్లో కూర్చుని పడుకోవడమే, అసలు వాకింగ్ లేదు, పిచ్చి టాకింగ్ తప్ప. ఇప్పుడు కలియుగంలో అది పోయింది అనుకోండి, అందుకే ఒక ముక్క మాట్లాడితే 100 సార్లు తడుకుంటారనమాట. ఫోన్లో మాట్లాడితే అవతల వాడు ఏం మాట్లాడతాడో మనకి ఇప్పటికీ అర్థం కాదు. అందులో ముఖ్యంగా అమెరికా వాళ్ళతో మాట్లాడితే ఇదే సమస్య అనమాట. 6 నిమిషాలకి 60 సార్లు వస్తాయి, ఆ తర్వాత మిగతా మాటలు వస్తాయి. దాంతో కొంతకాలానికి వాళ్ళతో మాట్లాడితే నాకు కూడా భయం వేసి తడువులట్లు వస్తాయని భయం వస్తుంది. కారణం ఏమిటంటే మనం ప్రాక్టీస్ మర్చిపోతున్నాం, అవి మంచివి కాదు. తప్పనిసరిగా మనం వాగ్ధారతో మాట్లాడాలి, దబ 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 మాట్లాడుతూ ఉండాలి, అనర్గళంగా మాట్లాడాలి. గొంతుకుని ఎవడో పట్టి నొక్కేసినట్టు మాట్లాడకూడదు. అర్గళం అంటే గొంతు పట్టేయటం, అనర్గళం అంటే ఎవడో పట్టకుండా ఉన్నట్టుగా మాట్లాడటం అన్నమాట. ఒక నది ప్రవహించినట్లుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే, వాయువు ప్రవహించినట్టుగా వెళ్ళిపోవాలి వాక్ అంటే. 6 సార్లు తడుగుకుంటూ ఉంటే ఎలాగండి? ఒక్కొక్కడు ఉన్నాడు బ్యా 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 అని 100 సార్లు బ్యా అంటాడు, 31వ సారి ఆ మాట వస్తుంది చివరికి, వాడు ఏం మాట్లాడతాడు ఇప్పటికీ తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు పాపం, మహానుభావులు, హీరోలు. కాబట్టి వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు. అనర్గళంగా రావాలి అంటే అభ్యాసం చెయ్యాలి. సరస్వతిని మనం కటాక్షం కోసం ప్రార్థించాలి. అలాంటి యోగం మనకి ఎప్పుడు వస్తుంది అంటే బదరీక్షేత్రంలో కాలినడకన వెడితే వస్తుందట. కాలినడకన ఈ వ్యాసుని గుహ, గణేశ గుహ, సరస్వతీ నది ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళండి. వెడితే భగవంతుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అది మహాతపస్సు కనుక ఆ తపస్సు వల్ల గ్యారంటీగా కాశీలో మరణించే యోగం ఇస్తాడు. ఆ యోగం వల్ల వీడికి ఇంకా శాశ్వతమైన కైవల్యం లభిస్తున్నాడు. సరస్వతిలో వీలున్నంత వరకు స్నానం చేయండి, పగటిపూట వెళ్ళండి. అందుకే సరిగ్గా 10 గంటలకో వెళ్ళారంటే 12 లోపు ఆ సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. మరీ పొద్దుటిపూట అక్కడ స్నానం చేయలేరు. అందుకనే సరస్వతీ నదిలో అభిజిన్ ముహూర్తంలో స్నానం చేయటం చాలా మంచిదట. అంటే 11:30 నుంచి 11:45 నుంచి 12:45 మధ్యలో సరస్వతిలో బుడుంగును ములిగి లేవండి. ఎక్కువసేపు ఉండద్దులండి, మళ్ళీ ఎక్కువసేపు ఇంట్లోకి తీసుకురావడం కష్టం. అలా స్నానము చేసినటువంటి వాడికి సరస్వతీ కటాక్షం వస్తుంది. 3 సార్లు మేము చేసాం పాపం. మా పెద్ద పాపను అప్పట్లో మా శ్రీకరిని బుడుంగును ముంచేశాను నేను. ఆ తర్వాత అలా ఉండిపోయా ఓ 1/2 గంట పైకి బేర్మన్నాన్న ముంచేసామంది మూతిలో పెట్టి. అప్పుడు కాబట్టి ముంచే, ఇప్పుడు ముంచలేమనుకోండి. అందుకనే చిన్నప్పుడు పిల్లల్ని తీసుకుపోవాలి యాత్రలకి, ఇప్పుడు వాళ్ళే నన్ను ముంచేటట్టున్నారు. అసలు నా శిష్యులు కొంతమంది బాగా ముంచుతున్నారు, కాబట్టి ముంచాలంటే శిష్యులు పక్కన ఉండాలన్నారు అలవా. కాబట్టి చిన్నప్పుడు వెళ్ళాలి, చిన్నప్పుడైనా వెళ్ళాలి, లేదా కొంచెం పరిపక్వత వచ్చినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. ఈ ఇటువంటి వాళ్ళు ఉంటారే వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది. చెప్పిన నేను కూడా మర్చిపోతాను, కానీ వీళ్ళు చెవుల్లో ఒకసారి వేసుకుంటే మర్చిపోరండి. నాకు ఎంత ఆశ్చర్యం అంటే, విజయ నిర్మల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఎక్కడ నార్త్ కెరోలినా ర్యాలీలో, ఎప్పుడూ కపిలుళ్ళు రెండు రకాలుగా ఉంటారని చెబితే అది కూడా గుర్తుపెట్టుకుని మెసేజ్లు పెడతారండి ఆవిడ. అసలు ఎప్పుడు చెప్పానో నాకే గుర్తుండదు, ఏ పురాణంలో బోల్డ్ సార్లు చెబుతూ ఉంటాం కదా ఈ పురాణాలు. ఫలానా సంవత్సరం కపిలుడు అనేవాడు ఈ మహర్షే కాకుండా మరో కపిలుడు కూడా ఉన్నారని చెప్పారండి అని ఆవిడ గుర్తుపెట్టుకుని మెసేజ్లో పెట్టారు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది అనమాట, ఆహా ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు, ఎప్పుడో చెప్పిన దాన్ని విన్న తర్వాత మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటున్నారు అనమాట. ఇవాళ చెబితే రేపు మర్చిపోతారు చాలామంది. ఇందాక పెట్రోల్ బంక్ వెళ్ళొస్తే కాసేపు నాక పెట్రోల్ బంక్ మనం ఇవాళ వెళ్ళామా అని గురువుగారు నిన్న వెళ్ళామా అంటారు కొంతమంది. అలాంటిది ఆవిడన్నీ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత సాధన చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఓహో సరస్వతిలో స్నానం చేయమని చెప్పారు కాబట్టి మనం శక్తి వంచన లేకుండా ములుగుదాం అనుకుంటారు. వాళ్ళు ములుగుతారు కూడా, అలా మునగడం వల్ల ఇంకా సంసారంలో మునగరు, విషయ వాసనలలో మునగరు. ఈ విషయ వాసనలే ఒక బురద, ఈ బురదలో మునిగిపోతున్నాం మనం. సంసారం భయంకరమైన వాసనలు కదండి. విషయ వాసనలు అంటే ఏంటి, వ్యసనాలతో నీచత్వంతో తగాదాలతో కూడింది సంసారం అంటే. సంసారం కంటే బురద వేరేం లేదు. ఈ మూసి డ్రైనేజీ కంటే కూడా డేంజర్ సంసారమే. ఇందులో మలమూత్రాలు ఉన్నాయి, చెమట ఉంది, బురద ఉంది, ఓరి బాబోయ్ ఇందులోంచి బయటపడడం అంత తేలిక కాదు. ఊబిలో కూరుకుపోయిన వాడైనా బయటికి రాగలడేమో, కానీ సంసారం అనే బురదలో మునిగిపోయిన వాడు బయటపడ్డం. మీరు ఒకసారి చూడండి, సంసారంలో ప్రవేశించాక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అత్త, మామ, డాడీ, మమ్మీ, ఇంకో అమ్మి, ఇలా ఎన్ని పిచ్చి వేషాలు వస్తారు వీళ్ళు, రకరకాలైనటువంటి వాటిలో పడిపోతారు. నా ఇల్లాలు, నా పిల్లలు, ఆ పిల్లల తర్వాత మళ్ళీ మనవలు, మనవరాళ్ళు, జీడిపప్పులు, గన్నేరు పప్పులు, గన్నేరు పప్పు తింటే వస్తాను అనుకోండి, అలా ఈ రకరకాలైన ఆహారాలు ఎన్ని, నిరంతరం వీటి వ్యసనాల్లోనే పడిపోతున్నాం. అందుకే సంసారాన్ని ఏమన్నారు, పంకం అన్నారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనే బురదలో పూర్తిగా కూరుకుపోయి తల కూడా అందులో మునిగిపోయి పైకి లేవలేకపోతున్న మనబోటి వాళ్ళని పైకి లేపడంలో అమ్మవారి కంటే గొప్పది లేదు కనుకే అమ్మవారిని సముద్ధరణ పండిత అన్నారు. ఉద్ధరించి పైకి తీసుకొచ్చే పండితురాలు ఆవిడ, స్కిల్డ్ పెర్సన్ అనమాట. పండితురాలు అంటే అక్కడ అర్థం ఏంటనమాట, ఆవిడకి స్కిల్ ఉంది. బురదలో కొరుగుపోయిన వాడిని పైకి తీయడం కష్టం కదా, ఇంకోటి ఎవడన్నా దిగితే వీడిని బయటికి తీయడానికి వాడు ములిగిపోతాడు. పోని చేతిలో కాళ్ళలో పైకి ఉంటే వాడికి తాడేసి త్వరగా తాడు పట్టుకోరా బయటికి లాగుతామనొచ్చు. అసలు తల కూడా కనపట్టలేదు, వాడు ములిగిపోయాడు. ఇప్పుడు వాడిని ఎలా తీయాలి, ఏ ప్రొక్కలైనా పట్టుకొస్తే అది వాడిని తొక్కి చంపేస్తుంది వాడిని తీయాలంటే, అవునా? అలాంటి వాడిని కూడా కనిపెట్టి జాగ్రత్తగా వాడిని బయటికి తీయటం అంటే మాటలు కాదు. అలా సంసారం అనే బురదలో కూరుకుపోయిన మనల్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చేటటువంటి మహాపండితురాలు అమ్మవారు. అందుకే అమ్మకు నమస్కారం చెయ్యాలి మనం. ఇక్కడ మనం అలా స్నానములు చేస్తే మనకు అలాంటి జ్ఞానం కలుగుతుంది, ఊహాతీతులం కాగలుగుతాం. ఆ తర్వాత ఈ సరస్వతి స్నానానంతరం తిరిగి అక్కడున్న కొండ ఉంది, ఆ కొండకి వెళ్ళాలి. ఆ కొండకి ఎంత గొప్ప శక్తి ఉన్నది, వేదవ్యాస మహర్షి అక్కడ తపస్సు చేశాడు గనక వ్యాసుడే కొండ, కొండే వ్యాసుడు. వ్యాసో నారాయణో హరి అని రోజు చెబుతున్నాము మీకు. విష్ణువు అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు. తపస్సు చేసి నారద దర్శనం పొందాడు. నారదుడు ఆయన్ని భాగవతం రాయమన్నాడు. అక్కడితో అయిందా, అంతఃపూర్వం కూడా తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేసి పరమ పవిత్రమైన పంచమ వేదం మహాభారతం అక్కడే రాశాడు. వ్యాసుడి గుహ ఇలా ఉంటుంది, దానికి ఎదురుగుండా గణేశ గుహ ఉంటుంది. వేదవ్యాస మహర్షి బదరీలోనే భారతం రాయాలనుకున్నాడు. ఒకరోజున పొద్దుటే లేచి సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత తన గుహ దగ్గరకు వచ్చి ఒంటి మీద కనీసం ఒక కండువా కూడా లేకుండా జింక చర్మం ఉరికి అలా ఉత్తరీయంగా వేసు కూర్చున్నాడు. ఆయనకి నడువు కట్టుకున్న గుడ్డ, పైన వేసుకున్న యజ్ఞోపేతం లాంటి చర్మం తప్పేమీ లేవు. మనకి వల్లే కోట్లు లేవు, స్వెట్టర్లు లేవు, హీటర్లు పెట్టుకోలేదు లోపల. హాయిగా గుహ బయట కూర్చున్నాడు. కూర్చుని ఓం నమో నారాయణాయ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు నేను పంచమ వేదమైన భారతం రాయాలి. రాయాలంటే మాటలు కాదు, నేను శ్లోకం చెబుతూ ఉంటే చెప్పిన వెంటనే చెక్క 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 రాసి పెట్టే ఒక రైటర్ కావాలి, వ్రాయసకాడు కావాలి, తెలుగులో వ్రాయసకాడు అంటాం, సంస్కృతంలో లేఖకుడు అంటాం. ఇలాంటి వాడు నాకు కావాలి అనుకున్నాడే. ఎవడు రాయగలడు? ఎవడు పడితే వాడు రాయలేడు. అందులో వ్యాసుడు చెప్పే శ్లోకాలు ఏం రాస్తారండి? ఇంత పురాణములో రోజు చెప్పే శ్లోకాలను కూడా మళ్ళీ టైప్ చేస్తే అందులో 100 బూతులు వస్తాయి. బాత్ బాత్మే బూతు హై అన్నట్టుగా ఉంటుంది. ఒక మేట తయారిస్తే అందులో 100 సార్లు దిద్దాలి. ఏది తెలుగు ఏది సంస్కృతం ఎప్పటికీ తెలియట్లేదు. కదంబ వృక్షం అని అంటారా బాబు అంటే కదంబ చెట్టు అని పెడతాడు. అది చూస్తే నాకు ప్రాణం గెదగెదలాడిపోతుంది. నా వెబ్సైట్లోనే కనపడతాయి, నా ఫేస్బుక్ దాంట్లోనే పెడతారంటే నాకు తెలియదుగా అవన్నీ మా శిష్యులే నడుపుతున్నారుగా. అది మార్చండి అంటే ఆ కదంబ చెట్టు ఏడాది నుంచి అలాగే ఉంటుంది. అందులో కదంబ వృక్షం అని మార్చండి ఈసారైనా. కదంబం అనే సంస్కృతం పక్కన చెట్టు తెలుగు పదం వాడకూడదు కనుక కదంబ వృక్షం అనాలి. లేదా మల్లె మొక్క అనే తెలుగు పదంలాగా వాడచ్చు. కడిమి చెట్టు అనండి. కదంబ వృక్షం అనలేకపోతే ఆ వృక్షం ఏదో తెలియకపోతే కడిమి కదంబం ఏమవుతుంది తెలుగులో? కడిమి. అప్పుడు కడిమి చెట్టు అనండి. హాయిగా కడిమి చెట్టు మహిమ, కదంబ వృక్షం మహాత్మ్యం. అలాగే అశ్వత్థ వృక్ష మహాత్మ్యం లేదా రావి చెట్టు తెలుగులో, తెలుగులో మర్రి చెట్టు. సంస్కృతంలో ఏమనాలన్నమాట? వటవృక్షం అనాలి. కపిత్థ వృక్షం లేదా తెలుగులో వెలగ చెట్టు. ఇది తెలుసుకోండి, కొంత ఏం ఇబ్బంది కాదు. కాబట్టి ఎన్నాళ్ళైనా బుర్ర అంత తేలికేం కాదు. భాష రావడం అంటే అంత తేలిక కాదు. అందువల్ల మహానుభావుడు వ్యాసుడు చెబుతూ ఉంటే శ్లోకం రాసేవాడు బండభూతులు రాస్తే బాగుండదు కదండి. పూజించు అంటే పూంజితు అని రాశాడు ఒక ఆయన టైప్ చేసి పెట్టాడు. అది పూజింతు పోయి పూంజితు. బాబోయ్ ఈ సున్నా అటు మార్చండి అని చెప్పవలసి వస్తుంది. డిటీపీ తీసేవాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళకు కూడా అంతో ఎంతో మరి పండించి ఉండాలి. అందున వ్యాసుడి భాష కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉంటాయండి, మీరు భాగవతం సంస్కృత భాగవతం ఒక్కసారి వీలుంటే ఇంటికెళ్ళి చూడండి. పక్కన తాత్పర్యం, ఇటువైపు శ్లోకం ఇచ్చి గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కదా. శ్లోకం ఉంటుంది, పక్కన తాత్పర్యం ఉంటుంది. అందులో 5వ స్కంధంలోకి వెళ్ళండి. పంచమ స్కంధం ఒకసారి ఆ పంచమ స్కంధంలో ఉన్నటువంటి గద్యాలు చదవండి. ఇలా ఉంటుంది ఆ భాష అనిపిస్తుంది అనమాట. పిచ్చెక్కిపోతుంది. అందులో ఏ భాష ఏదో తెలియదు. అమ్మ బావో మంచి వజ్రం లాంటి పదాలు పడతాడు. కఠినంగా ఉంటాయి పదాలు. అటువంటివి ఆయన చెబుతూ ఉంటే రాయాలంటే ఎవడు రాయగలడు? మొదట్లో మా శిష్యులు కొంతమంది, గురువు గారు మీరు ఆడియో చేసేస్తే మేము టైప్ చేస్తామన్నారు. ఆ తర్వాత 2 రోజులు పోయాక, ఆడియో కష్టం అండి, కొంచెం మీరే తాత్పర్యం రాసేసి మాకు పంపితే స్కామ్ చేస్తే మేము టైప్ చేసుకోవడం తేలికండి. ఆడియో విని దాన్ని మేము మళ్ళీ భాషలో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉందండి అన్నారు. అంటే ఈ ఆడియో విని కూడా రాయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం క్రమంగా. కారణం ఏంటంటే భాష మీద అంత పట్టు లేకపోవటమేనా? అది తప్పని నేను అనగానే, వ్యాసుడు లాంటి వాడు మరి శ్లోకం చెబితే రాసి పెట్టేవాడు ఎటువంటి వాడై ఉండాలి? నిజంగా వ్యాసుడు చెబితే నేను కూడా రాయలేను. కాబట్టి ఆయనకి ఎవరు కావాలి? రాసి పెట్టే స్థాయి కలిగిన వాడు కావాలి. ఆయనకు అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే కనపడ్డాట. ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సేద సాదనం అని రోజు గణపతిని మనం వేదమంత్రంతో స్తోత్రం చేస్తున్నాం. ఇంత స్పష్టంగా చదవండి ఆ మంత్రాన్ని. నే అని అనకండి, అంటే ప్రమాదం. అది గణపతి మంత్రం. మంత్రం ఎప్పుడు గురుముఖత విని స్పష్టముగా పలకవలసింది. అందులో ఏం చెప్పారు? కవిం కవీనాం, గణపతి ఎటువంటి వాడు? కవీనాం కవిం, కవులకు కవి అయిన వాణ్ణి మేము మంచి మాటలు మాకు లభించడం కోసం ధ్యానం చేస్తున్నాం. మాకు వాక్శుద్ధి కలగడానికి మేము ఆయన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన కవులకు కవి అంటే కవులకు కూడా ఆశ్చర్యం కలిగించి వాళ్ళకి కవిత్వం ఇచ్చే శక్తి కలిగిన కవి. సామాన్య కవి కాదు ఆయన. భూలోకంలో చాలామంది కవులు ఉన్నారు. మేము రాశాం గేయాలు, అవి సరస్వతి పాదాలకి గాయాలు అన్నారులేండి. ఓసారి నారదుడు వెళ్ళి సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాల మీద ఎవరో బ్లేడుతో కోసినట్టుగా రక్తాలు కారుతూ గాయాలు కనబడ్డాయట. అమ్మా ఏమిటి గాయాలు అనగా, భూలోకంలో కొంతమంది రాస్తున్నారు గేయాలు, ఆ గేయాలు నా పాదాలకి గాయాలు అందావిడ. అలా ఎడాపెడా రాసేస్తే ఏమవుతుందనమాట, అవి ఆవిడకి బాధ కలిగిస్తాయి. కాబట్టి మంచి వాక్కుల కోసం కవులకు కవి అయిన గణపతిని పట్టుకుంటే ఆయన కవులకు కవిత్వం ఇస్తాడు. కవులకే కవిత్వం ఇచ్చేవాడిని పిలిస్తే కవిగారు ఏదైనా చెబితే రాసి పెట్టడంలో ఆశ్చర్యమేమున్నది? అందుకని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్తోత్రం చేశాడు. ఆయనకి చాలా ఇష్టమైన నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలే రోజు మనం చదువుకుంటున్నాం. గణేశ పురాణంలో ఆ నామాలు ఉంటాయి.